మానవ జీవితం యొక్క గణన సంవత్సరాల్లో చేస్తాం మనం. యుక్త వయస్సు అంటూ ఉంటాం మనం. అంటే అర్థం ఏంటి? బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాస జీవితాలకి ప్రకృతి ఏర్పరిచినటువంటి యుక్త వయస్సులున్నాయి. అవి సంవత్సరాల్లో కొలుస్తాం మనం. సాధారణంగా భారతీయుల యొక్క జీవిత విధానము యావరేజ్ వయస్సు 100 సంవత్సరాలుగా తీసుకున్నారు. మీరు దాన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆధునిక విజ్ఞానంతో మానవ జాతి యొక్క లాంజివిటీ పెరిగింది అని చెప్పుకుంటున్నాం మనం కదా. ఈ డ్రగ్స్, ఈ వైద్య విధానము అది రావటం వల్ల మానవ జాతికి ఏమైంది అంటే వాడి యొక్క వయపరిమితి పెరిగింది అని. కానీ ఇప్పుడున్నటువంటి యావరేజ్ వయపరిమితి ఎంత? 45-50 మధ్యనే. కానీ భారతీయ ఆధ్యాత్మికత యావరేజ్ వయపరిమితి ఎంతని చెప్తోంది? 100 సంవత్సరాలు. అంటే ఆ సమాజం యొక్క జీవిత యావరేజ్ లైఫ్ అది. 100 ఏళ్ల కంటే తక్కువ అనేది అసలు వాళ్ళకి లేదు. అది అంటే ఆ జాతి యొక్క విశిష్టత మీరు గుర్తించండి. జ్యోతిష్ శాస్త్ర పరంగా చూస్తే ఇంకో 20 ఏళ్లు కలిపారు వాళ్ళు. 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలకు ఒక సైకిల్ పూర్తవుతుంది. సాధారణంగా అలాంటి 5 సైకిల్స్ పూర్తవ్వాలి అని శాస్త్రము. అంటే వయసు ఎంత ఉండాలి? 120 × 5 సింపుల్ మ్యాథమెటిక్స్. ఏమో భలే లెక్కలు చెప్తున్నారు నాకు. 600, 700 లెక్క పెడతాం. 5 0 0, 5 2 10, 0 చేతికి 1, 5 1 5, 5 + 1 6. అమ్మయ్యా ఎంతైంది? 600 సంవత్సరాలు. ఈ 600 సంవత్సరాలతో పాటు 100 సంవత్సరాలు సంధికాలము అని చెప్పుకుంటాం మనం. 700 సంవత్సరాలు అది భారతీయ జీవిత విధానం యొక్క పరాకాష్ఠ. అంటే మినిమం వాడు 600 సంవత్సరాలు బతకాలి వాడు. దానికి తగినటువంటి క్యాలిక్యులేషన్స్ పాపం ఋషులు ఇచ్చారు మనకి. 600 సంవత్సరాలు జీవిత విధానం ఉన్నటువంటి వ్యక్తి ఆలోచన విధానం ఎలా ఉంటుంది? 40 ఏళ్ళే బతికేటువంటి వ్యక్తి యొక్క జీవిత విధానం ఎలా ఉంటుంది? అక్కడ క్లాష్ వస్తుంది. ప్రోగ్రామింగ్ లో మనకి యావరేజ్ లైఫ్ పీరియడ్ ఎలా ఉంది? 40 సంవత్సరాలే. లేకపోతే 60 సంవత్సరాలు. కానీ ఋషిమయ జ్యోతిష్ శాస్త్ర ప్రోక్త ఆ భాష వాళ్ళు తలుచుకుంటే జీవిత విధానం ఎంత ఉండాలి? 120కి 5 సైకిల్స్ జరగాలి మినిమం. అంటే వాడు ఎన్నేళ్ళు బతకాలన్నమాట? 600 సంవత్సరాలు బతకాలి. అంటే 600 సంవత్సరాలు బతుకుతున్నప్పుడు వాడు వేసుకునేటువంటి ప్రణాళిక దేనికి అనుగుణ్యంగా ఉంటుంది? 600 సంవత్సరాలకు అనుగుణ్యంగా ఉండేటటువంటి ప్రణాళిక 60 సంవత్సరాలు బతికేటటువంటి వ్యక్తికి అందజేశాం అనుకోండి, ఏం చేస్తాడు వాడు? గాభరా పడతాడు. నాచురల్, అది గాభరా. మనకి అర్థం కావటం లేదు ఏం చేయాలి అంటే. ఏమీ చేయక్కర్లే. ఏం చేయాలి అంటే టైంని పీకాలి. టైం ఎలాగ మీరు సాగదీయగలరు? చాలా మంది భగవద్గీత గురించి ఒక చిన్న సందేహం చెప్తూ ఉంటారు. యుద్ధానికి శంఖం పూరించిన తర్వాత కబుర్లు చెప్పుకోవడానికి, సందేహ నివారణకి టైం ఎక్కడుంటుంది? టైం ఉండదు. అంత టైం ఉండదు. గంట సేపు పారాయణ చేసేటటువంటి టైం ఉండదు. కానీ పరీక్షలు 3 గంటలు రాస్తాం మనం కదా. ప్రతివాడికి తెలుసు కదా, పరీక్షలు రాస్తున్నప్పుడు 3 గంటలు రాస్తాడు వాడు. మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ అనుకోండి, క్వశ్చన్ పేపర్ చూడగానే తక్షణమే వాడు అందులో ఎన్ని ప్రశ్నలు రాయగలడో వాడికి తెలుస్తుందా తెలియదా? రాయటానికి 3 గంటలు పట్టొచ్చు, అది వేరే విషయం. కానీ క్వశ్చన్ పేపర్ చూడగానే వాడికి అర్థమైపోతుంది, వాడు పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా, ఏ ప్రశ్నకి జవాబు రాయగలడు, ఏ ప్రశ్నకి జవాబు రాయలేడు కదా. దాని తర్వాత ఏ ప్రశ్నలకు అయితే వాడికి జవాబు రాయలేదనిపిస్తుందో దాని మీద కొంచెం ఆలోచిస్తే వాడికి స్ఫురణ వస్తుందా రాదా. ఒకటిసారి ఈ అనుభవాలు ఉన్నాయి కదా మీకు, అది జరిగింది. శ్రీకృష్ణుడితో పాటు జీవించినటువంటి అర్జునుడికి అది పరీక్షా సమయము. పరీక్షా సమయంలో ఆయనకు సందేహం వచ్చింది, నేను యుద్ధం చేయగలనా చేయలేనా అని, అంతే ఆయనకు వచ్చినటువంటి సందేహం. ఆ సందేహానికి క్వశ్చన్ పేపర్ చూడగానే జవాబు ఎలా లభిస్తుందో ఆయనకు జవాబు వచ్చేసింది. కానీ ఆ జవాబు మన వరకు అందజేయాలంటే 3 గంటలు పడుతుంది. ఎగ్జామినర్ వరకు వీడికి వచ్చినటువంటి జ్ఞానాన్ని చెప్పాలి అంటే 3 గంటలు పడుతుంది. వాడికప్పుడే తెలిసిపోయింది మార్కులు. అంచేత చాలా విషయాలు చేతనత్వపు యొక్క అనుభూతి లేనటువంటి వాళ్లు వేసేటటువంటి ఇప్పించి ప్రశ్నలవి. చేతనత్వంలో ఏదైనా తక్షణమే వస్తుంది, మీరు గుర్తుంచుకోండి. నవలకి ప్లాట్ రాస్తాడు 1000 పేజీల నవల రైటర్. మీ ఉద్దేశం 1000 పేజీల నవల ప్లాట్ వాడి మనసులో ఎంతసేపట్లో దిగుతుందని? ఓ చిన్న సంఘటన వాడికి స్ఫూర్తిస్తుంది, దాని తర్వాత వాడు అల్లుస్తాడు 1000 పేజీలను. చేతనత్వ విజ్ఞానము ఇదంతా ఎందుకు చెప్తున్నాను? చేతనత్వ విజ్ఞానాన్ని, టైం డైలేషన్, కాలాన్ని, 60 ఏళ్ల జీవితాన్ని 600 సంవత్సరాలుగా మార్చేటటువంటి ప్రక్రియ, ఆధ్యాత్మికత అని అతి స్పష్టంగా చెప్పినటువంటి ఏకైక వ్యక్తి పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్య. ఆయన ఆత్మగత చదివిన ప్రతివాడికి ఇది తెలుసు. ఒక రోజులో 24 గంటలు కాదు, 125 గంటల పని చేయవచ్చును అని నిరూపించినటువంటి వ్యక్తి ఆయన. 125 గంటలు అంటే ఎన్ని ఎన్నయ్యే? 5 రెట్ల వలె 24కి అంతే కదా. అంటే అంతవరకు లాగలిగాడు అనమాట ఆయన, 5 రెట్లు చేయగలిగాడు. మనం ఆయన శిష్యులం గనక ఇంకో 100 సంవత్సరాలు కలుపుతున్నాం, 600 సంవత్సరాలు. ఈ 600 సంవత్సరాలు కలపటానికి కావలసినటువంటి టైం డైలేటేషన్ ప్రోగ్రామ్, ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ లారీ మహర్షి ఇచ్చారు క్రియాయోగ దీక్షలో. కానీ క్రియాయోగ దీక్ష లారీ మహర్షి ఇచ్చినప్పుడు, ఆ శ్వాస విజ్ఞానాన్ని ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకునేటటువంటి వాడికి అది ఉపయోగపడుతుంది. ఎక్స్పాండెడ్ టైమ్, నేను సినిమాలు చూడటానికి కావాలంటే కుదరదు. ఎందుకు సినిమాలు చూడటానికి ఎక్స్పాండెడ్ టైం ఉన్న టైం చాలు, 24 గంటలు మీరు సినిమాలు చూస్తే చాలు. టైం ఎప్పుడు ఎక్కువ కావాలి అంటే చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మీరు చేయవలసి ఉండి, కార్యక్రమాలు చేయటానికి సమయం సరిపోదు అంటే గురువులు చేసి చూపించారు సమయం సరిపోతుంది. 600 సంవత్సరాల వరకు మీరు అసలు ఏమీ గాబరా పడక్కర్లేదు, రోజుకి 24 గంటల టైంని మార్చుకోవచ్చు మీరు. అది మార్చుకునేటటువంటి అవకాశం సంవత్సరానికి ఒకసారి వస్తుంది, డిసెంబర్ 31 నైట్. మళ్లీ మళ్లీ రాదు. కానీ అదేమి అద్భుతము, ఏమి చేయాలో అది తప్ప అన్ని చేస్తాం. స్టూడెంట్ లైఫ్ లో చదువుకోవాలి, అది తప్ప అన్ని చేస్తాడు. పేరెంట్హుడ్ వాటిలో కుటుంబాన్ని ఎలా సవరించుకోవాలి, కుటుంబ బాధ్యతలు ఎలా నిర్వర్తించాలి, అచ్చయ్య మనలో చాలా మంది తెలియదు అసలు కుటుంబ బాధ్యత. మీరు అనుకుంటున్నారు మీరు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని, సంస్కారాలను మనం అందజేయటం లేదు. సంస్కారాలను అందజేసేటటువంటి ప్రక్రియ ఈనాడు దేశ విదేశాలలో క్లోనింగ్, జెనెటింగ్ ఎఫెక్ట్ అని చెప్పుకుంటున్నారు, జీన్స్ ను మార్చేటటువంటి ప్రక్రియ. కానీ భారతదేశంలో షోడశ సంస్కారాల పరంగా ఆ జీన్స్ ని ఎలా మార్చాలో చెప్పేటటువంటి ప్రక్రియ ఉంది. అద్భుతమైనటువంటి ప్రక్రియ అది, నేర్చుకో. ఆ ప్రక్రియలు కూడా ఈ డిసెంబర్31నే జరుగుతాయి. శ్రీకృష్ణ జననము భాగవతంలో ఎన్నో నెలలో జరుగుతుంది, ఎన్నో ఏంటంటే అతను ఎన్నో స్కందంలో జరుగుతుంది. డిసెంబర్ అంటే ఎన్నో నెల, డకా అంటే 10 అని అర్థం. పేరుంది అక్కడ, ఏం బుర్రలేం పనిచేయంగా సార్ చూడంగా ఏమీను, ఎందుకు దానికి డిసెంబర్ అని పేరు వచ్చింది? 12వ నెల కదా. నవంబర్ అంటే 9, సెప్టెంబర్ అంటే 7, అక్టోబర్ అంటే 8 కాదా? ఎందుకు ఆ పేర్లు 7, 8, 9, 10 అని వచ్చాయని ఆలోచించే ఎప్పుడు మనం? ప్రకృతి ఎప్పుడు కరెక్టే, పదాలు ఎప్పుడూ కరెక్టే, మనం ఉపయోగించుకోం దాన్ని. అంచేత ఈ డిసెంబర్ అర్ధరాత్రి 12 గంటలకి అసలు కృష్ణ జననం జరుగుతుంది, జన్మాష్టమి నాడు కాదు. మరి జన్మాష్టమి అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి, మీరు వెళ్ళి యుద్ధం చేయటం మొదలెట్టకండి. మా మాస్టర్ చెప్పారు జన్మాష్టమి నాడు కృష్ణుడు పుట్టలేట. చేతనత్వం గురించి మాట్లాడుతున్నాను. మీకు జ్ఞానోదయం ఎప్పుడు జరిగితే అప్పుడు పుట్టినట్టు లెక్క. అసలు ఆధ్యాత్మిక జగత్తులు అంచేత గురుదేవులు ఎప్పుడు కూడా ఆయన పుట్టిన తేదీ ఎప్పుడు చెప్పలేదు. ఆయన ఆధ్యాత్మిక జన్మదినాన్ని చెప్పారు. తర్వాత మన వాళ్ళు అతి తెలివి కదా, అంచేత ఆయన పుట్టినరోజును కూడా కలుపుకున్నారు. పాపం గురువు గారికి తెలియదు కదా ఆయన పుట్టినరోజు ఏంటో. పాపం ఆ మూర్ఖత్వం ఎప్పుడు చేస్తాం మనం. దేనికి గురువులు విలువ ఇచ్చారు, దేనికి విలువ ఇవ్వాలో దానికి విలువ ఇవ్వం మనం. వాళ్ళు చెప్పిన నా పుట్టినరోజు ఎప్పుడన్నాడు శ్రీరామ శర్మాచార్య? మరి లారీ మహర్షి పుట్టినరోజు ఎప్పుడు అవ్వాలి హిమాలయాలలో? ఆ డేట్ ఎప్పుడైనా పట్టుకుంటావా? భౌతిక శరీరము పుట్టినటువంటి రోజుకి విలువ లేదు. ద్విజత్వము ఇంపార్టెంట్. భారతదేశ సంస్కార పరంపరలో ద్విజత్వము అంటే ఏంటి? మానవ శరీరధారి అయి జంతువుల వలె మానవ శరీరాన్ని ఉపయోగించుకుంటున్నటువంటి వ్యక్తి పుట్టినటువంటి రోజు పుట్టినరోజు. ద్విజత్వం ఎప్పుడు? ఈ మానవ శరీర ధారణకి యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నటువంటి రోజు. ఆగండి మాస్టారు, మాకు యజ్ఞోపవీత సంస్కారం జరిగింది, ఆ రోజు చెప్తాను. నీకు గుర్తు లేదంటే అసలు నువ్వు పుట్టలేదు. అప్పుడు నువ్వు డేట్ వెతుక్కోవాల్సి వచ్చిందనుకో, ఓ అద్భుతమైనటువంటి సంఘటన జరిగితే మీరు మర్చిపోరు. మీ జీవితాలలో గురుదేవుని దగ్గర మొట్టమొదటిసారి జూన్ 18వ తారీఖు సాయంత్రం 4:30 గంటలకి ఆయన వాక్కు విన్నాను నేను గాయత్రి మంత్ర రూపంలో. ఎప్పుడు మర్చిపోను, ఇంకే జన్మజన్మలకి మర్చిపోనేమో నేను. కానీ ఒక్కడిని వినలే నేను. సుమారు 5 లక్షల మంది ఉన్నారు అప్పుడు నుంచుని. 5 లక్షల మందికి ఆయన సామూహికంగా దీక్షించారు. అది నాకు గుర్తు. అంతే ఆయనతో నాకున్నటువంటి లింక్. అది ద్విజత్వం అంటే. అది మీరు మరవలేరు. అది అదొక అనుభూతి. మళ్లీ పుట్టారు మీరు. అది సాధారణమైనటువంటి సంఘటన అనుకుంటున్నారా? ఆ సంఘటన ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలి? 7వ నెల నుంచి స్టార్ట్ అవ్వాలి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఆ పేర్లున్నాయి. అంచేత డిసెంబర్ అర్ధరాత్రి 12 గంటలకి జరిగేటటువంటి ఆ చిన్న బిందువు ఉందే కాల పరిభ్రమణలో, ఆ బిందువును కనుక మీరు పట్టుకోగలిగితే కాలాన్ని మళ్ళా 1 సంవత్సర కాలాన్ని మీరు 10 సంవత్సరాలుగా, 12 సంవత్సరాలుగా, 1000 సంవత్సరాలుగా మార్చుకోవచ్చు. బిందువు ఇవాళ రాత్రే. మీరు అది మాత్రం గుర్తుంచుకోండి. అయితే 10th క్లాస్ పరీక్ష వాడు మిస్ అయ్యాడు, ఏదో కారణం చెప్తాడు, మిస్ అయ్యాడు. మళ్ళీ ఎప్పుడు రాయగలం? సెప్టెంబర్ పరీక్షలో ప్రకృతిలో లేవు. మనం పెట్టుకో అంచేత మళ్ళీ 1 సంవత్సరం ఆగాల్సిందే మీరు. అంచేత ఈ సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖున మీరు కాలాన్ని పీకకపోతే, ఎక్స్పాండెడ్ టైం సెన్స్ మీరు డెవలప్ చేయలేకపోతే, మళ్ళీ నెక్స్ట్ డిసెంబర్ వరకే, మళ్ళీ ఛాన్స్ రాదు. అయితే నెక్స్ట్ డిసెంబర్ వరకు వెయిట్ చేస్తాం మాస్టర్, అప్పుడు మళ్ళా ట్రై చేస్తాం. పరీక్ష రోజు తిరుగుతాం మాస్టర్, పరీక్ష ముందు తిరుగుతూ ఉంటాం. తెలియండి, పరీక్ష రోజు కూడా ఏం రాయలేరు. అంచేత డిసెంబర్ 31వ తారీఖున మీరు నేర్చుకోవాల్సినటువంటి దాన్ని ప్రతిరోజు మీరు చేస్తూ ఉంటే డిసెంబర్ 31వ తారీఖున దాన్ని మీరు చేయగలరు. అందువల్ల మళ్ళీ ఏం చెప్పాము, ప్రతిరోజు 1 పుట్టుక మరణము. అయితే ప్రతిరోజు ఏం జరగాలి? భారతీయులు అయితే 48 సంస్కారాలు జరగాలి. అంటే ప్రతి 1 గంటకి 1 సంస్కారం. అది భవిష్య పురాణం కనుక మీరు చదివితే. భవిష్య పురాణము అంటే ఏంటి? రాబోయేటటువంటి కాలము. ఇప్పుడు 600 సంవత్సరాలకి కావలసినటువంటి సంస్కారాలు 16. 48 సంస్కారాలు ఉంటే కాలం ఎంతలాగా డైలేట్ అయినప్పుడు? 4 రెట్లు. అంతే కదా. ఆ డైలటేషన్ ప్రోగ్రామ్ మీరు ఆలోచించుకోండి. అంటే 4 రెట్లు అని ఎందుకంటున్నాను అంటే, మనం డే టైమే రాత్రి పగలలో పగలు మాత్రమే వినియోగిస్తాం. మళ్ళా లెక్క తప్పు చెప్పారు మాస్టర్ అనకండి. అంచేత ఆ 48 సంస్కారాల స్థితి ఎప్పుడు వస్తుంది అంటే ఈ 16 సంస్కారాలని మీరు ఉపయోగించుకోగలిగితే. అంచేత పరివరాజకులకి, అందుకే నేను మీతో చెప్తా ఉంటాను అనవసరంగా నన్ను మాట్లాడించకండి అని, మాట్లాడిస్తే వర్క్ వస్తుంది, ఆ వర్క్ మీరు చేయరు, మీరు ఆ పని చేయకండి. పరివరాజకులకి నేను ఇచ్చేటటువంటి సూచన నెక్స్ట్ క్లాస్ కి మీరు రెడీ చేసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రతిరోజు ఈ షోడశ సంస్కారాలు ఎలా జరుగుతాయి మన శరీరంలో, ప్రతిరోజు జరుగుతాయి. గర్భాధార సంస్కారం నుంచి అంత్యేష్ట సంస్కారం వరకు ప్రతిరోజు జరుగుతాయి. అంత్యేష్ట సంస్కారము రాత్రి పడుకునేటప్పుడు జరుగుతుంది, గర్భాధార సంస్కారము నిద్ర మేల్కొన్నప్పుడు జరుగుతుంది. అంతకంటే ముందు ఉన్నాయి పుంసవనం అని సీమంతం అని, అవి బ్రాహ్మి ముహూర్తంలో జరుగుతాయి పొద్దున్న 3 గంటలకి. అర్థమవుతుంది కదా, దాన్ని మీరు ఆలోచించుకోండి. అవి ఉపయోగించుకోవస్తే టైం డైలటేషన్ జరుగుతుంది, కాలాన్ని మీరు పీకగలరు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే 11:30కి మనం మాట్లాడేటప్పుడు వీటిని మీరు ఉపయోగించుకోవాలి. దిగుతాయి తక్షణం, దిగిపోయిన తర్వాత మిగతా సంవత్సరం అంతా పీక తిరిగిందండి. డౌన్లోడ్ అంటాం కంప్యూటర్లో, కంప్యూటర్ చేసిన వాళ్ళు చూస్తారు, ఇలా స్విచ్ నొక్కుతారు డౌన్లోడ్, నొక్కగానే డౌన్లోడ్ అయిపోతుంది. దాని తర్వాత దాన్ని విప్పి చూసుకోవడానికి చాలా టైం పడుతుంది, పేజీలు పేజీలు డౌన్లోడ్ అయిపోతాయి సెకండ్స్ లో. అదే ఇవాళ రాత్రి కూడా జరుగుతుంది, ఇవాళ రాత్రి తప్ప ఇంకో టైం అప్పుడు జరగదు. ఇంకా ఈ డిసెంబర్ 31 యొక్క విశిష్టత మీరు గుర్తుంచుకోండి. మీ జీవిత ప్రమాణాలను సంవత్సరాన్ని 5 సంవత్సరాలుగా మార్చుకోవచ్చు, 10 సంవత్సరాలుగా మార్చుకోవచ్చు, 12 సంవత్సరాలుగా మార్చుకోవచ్చు, 100 సంవత్సరాలుగా మార్చుకోవచ్చు. జ్యోతిష్ శాస్త్రంలో ఈ విధమైనటువంటి క్యాలిక్యులేషన్స్ కి వేరు వేరు దశలుగా చెప్పబడి ఉన్నాయి. అష్టోత్తర ఇదేంటి 120కి ఏంటి శితలం వింశతి, ఇంకోటి 108 ఉంది, ఉందే అది ఏదో ఉంది. ఇలాగా రకరకాల టైం డైలటేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉంటాయి, 9 గ్రహాల మీదే. చంద్రుడు 2.5 రోజుల పాటు తిరిగితే శాటర్న్ 2.5 సంవత్సరాల పాటు తిరుగుతాడు అదే రాశిలో. టైం డైలటేషన్, మీరు చంద్రుడిని ఉపయోగించుకుంటే టైం ఫాస్ట్ గా మూవ్ అవుతుంది, శని గారిని ఉపయోగించుకుంటే టైం శనైశ్చర. తమాషా ఏంటి, టైం డైలటేషన్ సూర్యుడికి 2 వైపులా ఉన్నాయి, ఆదివారం ఇటువైపు, శనివారం ఇటువైపు, సోమవారం. అది ఎప్పుడు గమనించాం మనం, గుడ్డిగా జీవిస్తున్నాం అది నేను చెప్పేది. భారతీయులు అయ్యుండి కూడా ఈ భారతీయ ఈ ఐన్స్టీన్ చెప్పాడు వాడు చెప్పాడు వీడు చెప్పాడు థియరీ ఆఫ్ రిలేటివిటీ ఎందుకు, అవంతా ఐన్స్టీన్ చెప్తే ఉంది, ఎవడు చెప్తే ఉంది. రేవతీదేవి తండ్రికి, రేవతీదేవి అంటే బలరాముడి యొక్క భార్య, మొగుడు దొరకలేదు. మీరు ఏదో కంగారు పడిపోతారు మా అమ్మాయికి పెళ్లి అవటం లేదు అది అవటం లేదని, ఆ యుగంలోనే ఈ ప్రాబ్లం ఉంది పాపం. ఉంటుందేమో అన్ని ప్రాబ్లమ్స్ కాదనే, వాళ్ళు సమర్థులు కనుక ఎవరిని పట్టుకుంటే అవుతుంది పని, వెళ్ళాడు అక్కడ డైరెక్ట్ గా, ఏమయ్యా ఏం రాశావు ఇక్కడ, రికమెండేషన్ కోసం వెళ్ళాడు. అలా వెళ్ళి ఇలా వచ్చాట అంతే పాపం. నాకు ఆ రాజు పేరు గుర్తులేదు, కుంభ రాయవతుడు వెళ్ళి వచ్చి ఇక్కడ యుగం మారిపోయింది, యుగం మారిపోయింది. కానీ అక్కడ బ్రహ్మ మాత్రం ఏం చేశాడో కాస్త ఓపుకుని, మనం ఏం చేస్తామయ్యా కాలం మారిపోయింది, నువ్వు అక్కడికి వెళ్లేసరికి నీకు తెలీదు బలరాముడు ఉన్నాడు అక్కడ వాడితో ఇచ్చే అన్నాడు. బలరాముడి దగ్గరికి వెళ్తే యుగం మారిపోయింది కదా, జెనెటిక్ ఎఫెక్ట్ మారింది, రేవతి అంత పొడిగి ఉంది, బలరాముడు ఇందు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడుగా అన్నా అన్నాడు, గాబరా పడకన్నాడు. ఏం చేశాడు, నాగల్ని పట్టుకుని ఇలాగేట సైజింగ్, కంప్యూటర్ లో ఈ మ్యాజిక్ అన్ని మీకు కనిపిస్తాయి, కేవలం మౌస్ ను పట్టుకుని ఇంత పెద్ద స్క్రీన్ మీరు ఏం చేయొచ్చు, డ్రాగ్ చేయొచ్చు, చాలా చిన్న చేసేయచ్చు, మీరు కావాలంటే చాలా పెద్ద చేసేయచ్చు. మీ బాడీ కూడా ఎలక్ట్రోమాగ్నెటికే, మీ బాడీ మొత్తం కూడా ఎలక్ట్రోమాగ్నెటికే. నేను చెప్పేటటువంటి మాటలు మీకు ఎందుకు వినిపిస్తున్నాయంటే, మన చెవుల్లో ఇయర్ డ్రమ్స్ ఉన్నాయి, ఇయర్ డ్రమ్స్ వెనకాతల డమన్ ఉంది కదా, ఇయర్ డ్రమ్, ఆ డ్రమ్ వెనకాతల అక్ నీ మీ లే అనేటటువంటి అక్షరాల కూర్పుతో ఎముకలున్నాయి. అదే కూర్పు మీరు కాస్త మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ పెట్టి చూస్తే ఆ ఎముకలు ఉన్నాయే ఎముకల్లా కనిపించవు మీకు, అవి సంస్కృతంలో రాసినటువంటి అత్ మీ మీ నే అనేటటువంటి అక్షరాలు కనిపిస్తాయి మీకు, అవి కదులుతాయి. అంచేత జ్ఞానం అంతా కూడా దేనితో వస్తుంది మీకు, వాక్కుతోనే వస్తుంది కదా. అంచేత వేద విజ్ఞానం అంతా కూడా అగ్ని మీలే పురోహితం, ఈ పురోహితం అనేది ముక్కులో కనిపిస్తుంది మీకు ఎముకల ధోరణిలో. ఇంకాస్త పైకి వెళ్తే ఎముకల దగ్గర నుంచి ముక్కు వెనకాతల నుంచి ఆజ్ఞాచక్ర స్థానానికి వెళ్తాం. అక్కడ ఈ మొత్తము ఋగ్వేదం యొక్క మొదటి రుక్కు అక్షరాల కనిపిస్తుంది. అక్షరాల అంటే అక్షరాల అనే నా ఉద్దేశం, మీరు ఊహించక్కర్లేదు, మీరు చూడగలిగితే ఎలాంటి నేను మీకు అక్షరాలు కనిపిస్తాయి అక్కడ. ఆ అక్షరాలు దేవాలయాలలో రాయవలసినటువంటిది చివరికి లతలుగా మారిపోయింది. అంటే మనకు అక్షరాలు తెలియవుగా, సంస్కృతం రానటువంటి వాడికి అవి లతల్లా కనిపిస్తాయంతే, కానీ దేవాలయాలలో రాయవలసినవి లతలు కాదు, ఎముకల శాస్త్రము, స్థాపత్య వేదము. మన శరీరంలో ఉన్నటువంటి ఎముకల నిర్మాణాలు ఎలా ఉన్నాయో దేవాలయంలో ఉన్నటువంటి ఆర్చులు, దేవాలయంలో ఉన్నటువంటి ఆ వెనకాతలు కనిపిస్తుంది. ఏమంటారు దాన్ని, ఒక తల పెట్టి సింహాసనం, మకర తోరణము, ఇవంతా కూడా స్థాపత్య వేదానికి సంబంధించినవి. కానీ ఇదంతా ఏ యాంగిల్లో చెప్తున్నానో అర్థమైంది, ఇదంతా ఇవాళ రాత్రి దిగుతుంది మీ మనస్సుల్లోకి మీరు రెడీగా ఉంటే. ఫైల్ అక్కడ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయం కంప్యూటర్ టెక్నాలజీలో. ఏం చేస్తాం, ఫైల్ డౌన్లోడ్ అంటాం, అందులో ఏముందో కూడా తెలియదు మనకి, డౌన్లోడ్ అయిపోతుంది. అంతేత నేను హింసిస్తున్నా, నేను మీకు ఈ మానసిక స్థితి మీరు ఉంచుకోవాలి. ఈ మానసిక స్థితి ఉంచుకుని కరెక్ట్ గా 12 గంటలు కొడుతున్నప్పుడు కనుక సమర్పణ కనుక మీరు చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ లోపల మళ్లీ నెక్స్ట్ ఇయర్ కి అంటే ఎంత, 2001 డిసెంబర్ కి మీకే తెలుస్తుంది మీరు ఒక సంవత్సరపు జీవితము కాదు, అనేక సంవత్సరాల జీవితాన్ని జీవించారు అని. అంచేత ఏమేంటి నేర్చుకోవాల్సి ఉన్నట్టుంది, మొట్టమొదట సంస్కార విజ్ఞానము, సంస్కరింపబడటం. నిప్పులో ఏదైనా ఒక వస్తువుని వేస్తాం మనం, ముఖ్యంగా ఈ మెటలర్జికల్ ఆపరేషన్స్ అంటాం కదా. మెటలర్జికల్ ఆపరేషన్స్ అంటే ఏంటి, ఇనుపు యొక్క ఏంటంటారు ఖనిజాలు, వాటిని ఎందులో వేస్తాం మనం, నిప్పులో పోస్తాం. నిప్పులో పోస్తే మట్టి పోతుంది, ఇనుము బయటకు వస్తుంది. మరి మన అగ్నిహోత్రం చేస్తున్నప్పుడు మీరు సంస్కరింపబడకపోతే మీరు ఏ యజ్ఞం చేసినట్టు, ఎక్కడ ఉన్న వాళ్ళు అలాగే ఉన్నామే, తప్పు అక్కడ జరుగుతోంది. తప్పు ఎక్కడ జరుగుతుంది అంటే ఈ యజ్ఞ విధానము భారతీయ సంస్కృతికి మేరుదండం వంటిది. అగ్ని, ఈ అగ్నిని ఉపయోగించుకుని మీరు సంస్కరింపబడాలి. పెళ్లి జరగాలి, అగ్నిహోత్రం లేకుండా పెళ్లి జరగదుగా. యజ్ఞోపవీతం చేయాలి, అగ్నిహోత్రం లేకుండా జరగదుగా. ఏది చేసినా చివరికి అంత్యేష్టలు ఏం జరుగుతుంది, మిమ్మల్ని మీరే అగ్నికి సమర్పించుకుంటారు, కంటారు, అల్లేని నేను సమర్పింపబడతారు, మీరు అవన్ సామగ్రి అయిపోతారు. అంతేగా, అర్థం చేసుకోండి అది ఎంత అద్భుతమైనటువంటి ప్రక్రియో భారతీయ సాంప్రదాయంలో. చివరికి అది ఎలా తగలడిందో కారణం ఏంటి, ఈ అవగాహన లేక. సంస్కరింపబడటము అంటే సంస్కరింపబడినటువంటి వాడు మళ్లీ ఇదివరకులాగా ప్రవర్తించకూడదు. ఓ తాతగారు కాశీకి వెళ్లారట, ఎప్పుడు చెప్తూ ఉంటాయి కదా ఉదాహరణ. కాశీకి వెళ్లి సాధారణంగా నాలాంటి వాళ్ళు ఏంటంటే కాకరకాయ అలాంటివి వదిలేస్తాం. ఎందుకు, ఇష్టం లేదు కనుక. ఎవరైనా వచ్చేస్తే నేనేం చేస్తాను, కాశీలో వదిలేశాను కనుక నేను తిన్ను అని చేత నాకు నచ్చిన కూర ఆయన కోపం వదిలేశాడు. కాశీకి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చాడు. సరే సమారాధం చేసుకున్నారు. మనవలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలిచారు, కోడలు కొడుకులు అందరినీ, మనవలు కూడా వచ్చారు. తాత నేను ఏం వదిలేసి వచ్చామన్నారు. చాలా నవ్వు ముఖంతో, చాలా ప్రశాంతమైనటువంటి చిత్తంతో మనవుని దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకుని, నాయన కోపాన్ని వదిలేశాను అన్నాడు. పిల్లలు కదా ఆడుకోవటాన్ని బయటకు వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చారు, తాత కాశీలో ఏం వదిలేశో, ఇంకా ముద్దు పెట్టుకోవటాలు అది ఏం లేదు కానీ ప్రేమగానే చెప్పాడు, కోపాన్ని వదిలేశాను అన్నాడు. మళ్ళా కాసేపు అయ్యాక ఆడుకుని వచ్చారు. ఏం చేశాడో తెలుసుకుని కర్ర తీశాడు. అంతేత కాశీలో వదిలేసినటువంటి కోపం ఏమైంది, మన సంస్కార ప్రక్రియ ఇక్కడ యజ్ఞం చేసుకున్న తర్వాత అక్కడే ఉండిపోతున్నది, మళ్ళా మామూలు వ్యక్తులుగానే మారిపోతాం. దానికి మెయిన్ కారణం ఏమిటి అంటే సంస్కార ప్రక్రియ ఎలా జరుగుతుందో మన శరీరంలో మనకి తెలియటం లేదు. తెలిస్తే తక్షణమే జరిగిపోతుంది. దానికి మీరు పెద్ద సాధన ఏం చేయక్కర్లే, అది గుర్తుంచుకోండి. నిప్పులో పడేసిన తర్వాత మీరే ఉడికిపోక్కర్లే, నిప్పులో పడేయటమే కావాలి. నిప్పులో పడిన తర్వాత మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కాలిపోతుంది. మనమేం చేయక్కర్లే, అదే ఉడికిస్తుంది. కానీ చేత కావటంలే. సంస్కరింపబట్టం ఎలా? అగ్ని యొక్క సమక్షంలో, ఆ యజ్ఞము యొక్క సమక్షంలో సంస్కరింపబడటం ఎలా అనేటటువంటిది ఈ రాబోయే సంవత్సరంలో మనం నేర్చుకుందాం. మొట్టమొదటి ఏం చెప్పాను నేను, జ్యోతిష్ శాస్త్రంలో అనేక కాల ప్రమాణాలున్నాయి. జూపిటర్ మీద ఆధారపడినటువంటి 5 సంవత్సరాల యుగాలున్నాయి. అవి మిలిమిలిగా అర్థం చేసుకుందరు, కానీ ఇవి పాయింట్స్ గుర్తుంచుకోండి పరివరాజకులు. చంద్రుడి మీద ఆధారపడినటువంటి 1 నెలలో తిరిగిపోయేటటువంటి సంవత్సర చక్రం ఉంది, 1 నెలలో అయిపోతుంది అది. ఒకే రాశిలో 1 నెల పాటు ఉండేటటువంటి సూర్యుడి యొక్క సైకిల్ ఉంది. అంచేత 1 నెల 1 రాశిలో ఉంటాడు. అంచేత సూర్యుడు మొత్తం 12 రాశులు తిరగటానికి ఎంత టైం పడుతుంది? 12 నెలలు పడుతుంది. దాన్ని సౌరమానము అంటాం. అదొక టైం స్కేల్ ఉంది. అంచేత మనం ఇప్పుడు ఏ మానంలో జీవిస్తున్నాం? సౌరమానంలో జీవిస్తున్నాం. 1 ఇయర్ అంటే 1 ఇయరే మనందరికీ కూడా. కానీ గురుదేవులు లాంటి వాళ్ళకి 1 ఇయర్ అంటే 1 ఇయర్ కాదు. 1 సంవత్సరం గడిచిపోయిందంటే 5 ఏళ్ళు 6 ఏళ్ళు గడిచిపోతాయి వాళ్ళకి. ఆ విద్య నేర్చుకోవాలి జ్యోతిష్ శాస్త్రంలో. అదొకటి పరివరాజకులు నోట్ చేసుకోండి. కానీ పరివరాజకులు మాత్రమే నోట్ చేసుకోవాలనే లేదు, మీరందరూ నోట్ చేసుకోవచ్చు. మీరందరూ ఎక్కడైనా ఈ విద్యను నేర్చుకోవచ్చు. లేదు నేర్చుకుంటాము ఇక్కడికి వచ్చి కష్టపడతాము అంటే కష్టపడండి. మీరు కష్టపడితే మీతో పాటు నేను గ్యారంటీగా కష్టపడతా. కానీ మీరు కష్టపడింది మాస్టారు మేము పక్కన ఎగరేస్తాం అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఇంకా నేను చేయవలసింది, నేర్చుకోవాల్సింది నేర్చేసుకున్నా. నేను నేర్చుకోవాల్సింది ఇప్పుడు ఇది చెప్పడం చాలా తేలిక. డాక్టరు ఏం చేస్తాడు? డాక్టరు రోగి వస్తే రోగ నిదానము చేసి డయాగ్నైజ్ చేసి దానికి తగిన మందు వేస్తాడు, తగిన ప్రమాణంలో వేస్తాడు, తగినన్ని రోజులు వేస్తాడు, తగ్గిపోతుంది, అయిపోయింది. డాక్టర్ అంటే ఇంతే. కానీ ఇది నేర్చుకోవటానికి ఎన్ని సంవత్సరాలు కావాలి? అలాగే ఇది కూడా తగిన ప్రమాణంలో గ్రహాల యొక్క కాల ప్రమాణాన్ని మీరు అర్థం చేసుకుని మీ జీవిత వ్యవధిని పొడిగించుకోవచ్చు. మీ జీవిత వ్యవధిని పొడిగించుకోవచ్చు అంటే చాలా మందికి ఏంటి అపోహ అంటే, మీరు 300 ఏళ్ళు జీవిస్తారని. మీరు 300 ఏళ్ళు జీవించరు. మీరు 300 ఏళ్ళు జీవించి ఉంటే ఎంత పని చేస్తారో అంత పని 1 సంవత్సరంలో కూడా చేసేయచ్చు. ఇప్పుడు ఐన్స్టీన్ వాళ్ళు ఏదో ఒకటే కనిపెట్టారు అంతే, దాని తర్వాత వాళ్ళు ఏం చేయలేదు సైన్స్ లో. కానీ వాళ్ళని పోగేస్తూ ఉంటాం మనం. ఆ ఒక్కటే ఒక రోజులో కనిపెట్టి ఉంటారు వాళ్ళు, అంతే కదా. డాల్టన్ ఆటమిక్ స్ట్రక్చర్ గురించి చెప్పాడు, తర్వాత ఏం చేశాడు? ఏం చేయలే. కానీ ఇప్పటికీ డాల్టన్ గురించి చెప్పుకుంటున్నాం మనం. ఇంచేత ఆయన కనిపెట్టినటువంటి ఆ నియమము శాశ్వతమైనది, సనాతనమైనది, నిత్యనూతనమైనది. నియమము కంటిన్యూస్ గా ఉంటుంది, ఇంకా వాళ్ళు మీరు మర్చిపోలేరు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని చిరంజీవుల గురించి మీరు చదువుకోండి. ఎవరు చిరంజీవులు? ముఖ్యంగా హనుమంతుడు గురించి అశ్వత్థామ చెప్పుకుంటాం చిరంజీవుడు. అపాండవ మస్తు అనే బాణం వేసినటువంటి వాడు చిరంజీవి అని ఎందుకు అంటున్నావో కూడా మనం లెక్క పెట్టేస్తాం. అంతే పెట్టేయండి, అది శాస్త్రం తప్పు కాదు. మీరు తెలుసుకోవాలి అశ్వత్థామ చిరంజీవి ఎందుకు అయ్యాడు అని. అలాగే ఇసుక మహర్షి, వ్యాసుడు, బలి వీళ్ళందరూ కూడా చిరంజీవులే కూడా. వీళ్ళు మాత్రమే చిరంజీవులు కాదు, రేపు మీరు కూడా చిరంజీవులు అవ్వచ్చు అనేటటువంటి అద్భుతమైనటువంటి సందేశము మనం పేర్లు పెట్టి పిలిచేటప్పుడు ఉంటుంది. చిరంజీవి అని పేరు పెడతాం. సినిమా యాక్టర్ గురించి అంటే మనం పేరు ముందే పెట్టుకుంటాం, చిరంజీవి, సౌభాగ్యవతి, ఆడవాళ్ళు ఒకే చిరంజీవాను. ఎందుకంటాం? శ్రీ అని పేరు రాయకపోతే కోపం వస్తుంది మనకి. ఎందుకు వస్తుంది శ్రీ అని? ఎందుకు పేరు ముందు ఉండాలి? ఇంకైతే మనం అందరం కూడా శ్రీ విద్యోపాసకులమే కనుక డాక్టరీ చదివిన వాడు పేరు ముందు డాక్టర్ రాసుకుంటాడు కదా, పిహెచ్డీ చేసిన వాడు పేరు ముందు డాక్టర్ రాసుకుంటాడు కదా. అలాగే శ్రీ విద్యోపాసన చేసిన వాడు పేరు ముందు శ్రీ రాసుకుంటాడు. కానీ శ్రీ అని రాసేస్తాం, కానీ శ్రీ విద్యోపాసనకి ఆ శ్రీకి ఉన్న సంబంధం తెలియదు. మనకి నేర్చుకోండి అది. ఈ జ్ఞానం అంతా ఇవాళ డౌన్లోడ్ చేసుకోండి. ఏది క్లిక్ చేస్తే అది డౌన్లోడ్ అవుతుంది, అది అర్థమైంది కదా. అంటే అదంతా ఏముందో మనకు అనవసరం, ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి ముందు, తర్వాత దాన్ని నేను ఓపెన్ చేస్తా. మీ బుర్రల్లో అది ఆ సాఫ్ట్వేర్ దిగి ఉంటే నేను వెతుక్కుంటా ఎక్కడుందో ఆ సాఫ్ట్వేర్ ఆ బ్రెయిన్ లో. కానీ ఎప్పుడు మీ కంప్యూటర్ ఎక్కడికి వస్తే, లేకపోతే మీరక్కడ ఉంటే ఇంటర్నెట్ కనెక్షన్ లాగిన్ అని ఉందిగా, ఇంటర్నెట్ కనెక్షన్స్ అయినా మీరు పెట్టుకోవచ్చు. నాకేం అభ్యంతరం లేదు, అద్భుతంగా పనిచేస్తుంది వెబ్సైట్. ఉపయోగించుకునేటటువంటి వ్యక్తులు ముందుకు రండి. కానీ ఇది విన్నప్పుడు చాలా బాగానే ఉంటుంది, నేర్చుకోవాలంటే మాత్రం ఎంత విసుగు అనిపిస్తుందో. మరి తప్పదు, ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మీరు నేర్చుకోము అనేటటువంటి వ్యక్తులు ఉంటారా అనిపిస్తుంది నాకు. ఎవరు చెప్పలేదు ఇదంతా నేర్చుకోవచ్చని మీకు, ఇవన్నీ ఉపయోగపడేవే కదా. ఇవేమి సరిపోయాక ముసలాళ్ళు రిటైర్ అయిపోయాక కాదు, పిల్లలకి చెప్పాలి, గర్భస్థ శిశువులకి చెప్పేవాళ్ళు ఋషులు, అందరికీ తెలుసు అప్పుడు ఈ విద్య. అంటే అందరూ పేర్ల ముందు శ్రీ ఉండాలి, అందరూ డాక్టరేట్సే. యూనివర్సిటీకి వెళ్ళారనుకోండి, అందరూ డాక్టర్ డాక్టర్ డాక్టర్, హలో డాక్టర్ హలో డాక్టర్ అని పిలుస్తారు. కానీ దాన్ని బట్టి అందరికీ ఎడ్యుకేషన్ వస్తుందా? అక్షర జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు భారతదేశంలో. కానీ భారతీయ సంస్కృతి మాత్రము శ్రీ విద్యోపాసన, గ్రహగతుల ఉపయోగము. ఇంకా ఏం చెప్పాను, సంస్కార విజ్ఞానము. సంస్కార విజ్ఞానము అంటే మీ అంతటి మీరు మారిపోగలిగితే అసలు ఈ విద్య అక్కర్లే. మిమ్మల్ని అంతటి మీరు మార్చుకోలేరు, మిమ్మల్ని సంస్కరించాలి. ఎడిటర్ కావాలన్నమాట, ఆ ఎడిటోరియల్ బోర్డు ఈ సంస్కార పరంపర. ఇంతటి ఈ సంస్కార పరంపరని మళ్ళీ మీరు నేర్చుకోండి, ఇతరులకి నేర్పండి. ముందు కర్మకాండతో మొదలెడతాం, ముందు ఆపరేషన్ ఎలా చేయాలో అవంతా సర్జరీలు అవి ముందు ప్రాక్టికల్స్ నేర్పించుతారు. దేని మీద? శవాల మీద, బతుకున్న వాడి మీద నేర్పించరు. అక్కడ కరెక్ట్ అయ్యే వాళ్ళు చేయటం వచ్చిన తర్వాత లైవ్. అంచేత మొట్టమొదట సంధ్యావందనం అనేటటువంటి పేరుతో ప్రతిరోజు 3 పూట్ల 5 నేర్చుకుంటాం మనం. ద్విజత్వం ఎలా పొందాలో నేర్చుకున్న దాన్ని అదే టైంలో ఉపయోగించుకుంటాం. అంచేత సంధ్యావందనం జరుగుతున్నప్పుడు మనం ఉపయోగించేటటువంటి మాట ఏమిటి అంటే, నిత్య కర్మానుష్ఠాన యోగ్యత సిద్ధి అర్థం. మీరు నిత్యము చేసేటటువంటి పనులు యోగ్యులుగా చేయటం లేదు మనం, లేదా యోగ్యత ఎవరికుంటుందా? యోగ్యత కంప్యూటర్ ఉపయోగించాలంటే ముందు కంప్యూటర్ ఉండాలిగా. అంచేత సంధ్యావందనము చేయలేనటువంటి వాడికి ఇవేవి డౌన్లోడ్ కావు. చాలాసార్లు మీరు కంప్యూటర్లో కూడా చూస్తుంటారు, డౌన్లోడ్ అయిపోతుంది, తర్వాత ఓపెన్ చేస్తారు ఖాళీగా ఉంటుంది, అది దిగదు. చూడండి, చాలాసార్లు అలాంటి ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటి ప్రమాదం భారతీయ చరిత్రలో జరిగింది. డౌన్లోడ్ చేసేస్తూ ఉంటారు, సంధ్యావందనాలు చేసేస్తూ ఉంటారు, పూజలు చేసేస్తూ ఉంటారు, శ్రీచక్రోపాసనలు చేసేస్తూ ఉంటారు, లారీ మార్చి క్రియాయోగ సాధనలు చేసేస్తూ ఉంటారు, గాయత్రి మంత్ర జపాలు చేసేస్తూ ఉంటారు. ఏమీ జరగదు, వాడు ఎలా ఉన్నాడో అలాగే ఉంటుంది. చివరికి అనుమానం వస్తుంది అందరికీ కూడా, ఇవంతా చేసే లాభం ఏంటని. చేసేవాడికి కూడా అనుమానమే, నాకేం లాభం రాలేదని. కానీ వాడు చెప్పుకోలేడు కదా. చిన్నప్పుడు ఒక కథ చదివాను నేను, ఒక ఊళ్ళో ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ ఇవి ఉన్నాయి కదా, ఇన్స్టెంట్ ఫుడ్ ప్రొడక్ట్స్ లాగే ఇన్స్టెంట్ దైవ దర్శనం చేయించగలను అని ఒక మీసాలు అవి పెట్టుకుని ఒకడు వచ్చాడు ఇన్స్టెంట్. కానీ మీరు చాలా దానికి ఖరీదు ఇవ్వాలయా, ఇస్తేనే ఏం జరగదు. సరే ఇస్తా ఉన్నాడు, దైవ దర్శనం గ్యారంటీ అంటే ఏముందన్నది. ఏం లేదు, నీ ముక్కు కోసేస్తాను అన్నాడు వాడు. సరే అన్నాడు, ఒప్పుకున్నారు. దేనికైనా ఒప్పుకుంటాం మనం, చాలా తమాషా అయిన వాళ్ళం మనం. సరే ముక్కు కోసాడు. ఒకడు అలా పట్టుకుని బయటకు వచ్చి, ఏవయ్యా నీకు దేవుడు కనిపించాడా అని పక్క వాళ్ళు అడిగారు. సరే అన్నాడు కదా అని ఇంకోడు వెళ్ళాడు. సరే అని ఇంకోడు వెళ్ళాడు. సరే అని ఇంకోడు వెళ్ళాడు. తెలుసు కదా, ఎవరికి ఏం కనిపించలే. కానీ కనిపించలేదంటే పిచ్చివాడా నీ ముక్కు పోగొట్టుకున్నావా అంటావు. అలా ఉండి మన ఆధ్యాత్మిక సాధనలంతా కూడా మింగాలేం కక్కలేవు. వదిలేద్దావా, ఇన్నాళ్ళు చేశావే నువ్వు అంటారు కదా, చేద్దావా. ఏంటో హాయిగా టీవీ, ఇప్పుడు 9 o'clock కి మంచి ప్రోగ్రామ్ ఉంది, మీరేమో నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. అంటే దేనికి ప్రాముఖ్యత మనం ఇస్తున్నాం, దానికి కారణం ఏంటి అంటే కర్మకాండ అవుతే మనకి అర్థమైంది, కానీ కర్మకాండ వెనకాతలు ఉన్నటువంటి భావ పరంపర పోయింది. ఆ భావ పరంపరని పునరుజ్జీవితం చేయాలి మనం. అంటే మనం నేర్చుకోవాలి, భావం కరెక్ట్ గా ఉంటే యద్భావం తద్భవతి అన్నది ప్రిన్సిపల్. భావం లేదు అక్కడ, మరి భావం ఎలా వస్తుంది? ప్రాక్టీస్ వల్ల వస్తుంది. ఒక మనిషి మనకి అపరిచితుడు, ముక్కు మొహం చూడలేదు, కాలేజీకి వెళ్ళాం, మొదటి రోజు కలిసాం, రోజు కలిసాం, చివరికి ఏమవుతారు వాళ్ళు? ప్రాణ స్నేహితులు అవుతారు. అంతేగా, అపరిచితులు ప్రాణ స్నేహితులు అవటానికి ప్రిన్సిపల్ ఏంటి? రోజు కలవటమే. అంతే కదా. అంచేత ఏమన్నారు, మీరు నచ్చినా అర్థం అవ్వకపోయినా ఈ అభ్యాసాన్ని మీరు కొనసాగిస్తూ ఉండండి. కొనసాగిస్తూ ఉంటే ఏమవుతుంది? మెల్లిమెల్లిగా అది అర్థం అవటం మొదలెడుతుంది. కానీ ఎప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, కాలేజీలో మీరు క్లాస్ బయట నుంచోండి, లెక్చరర్ పాఠం చెప్పేస్తాడు, బయటకు వచ్చిన పిల్లల్ని అడగండి అసలు లెక్చరర్ ఏ పాఠం చెప్పాడు, వాడు పేరు కూడా చెప్పలేదు చాలా మంది, నాది గ్యారెంటీ యాజ్ ఎ లెక్చరర్ నేను చెప్తున్నాను. నా క్లాస్లోనే, ఇంకోళ్ళ క్లాస్లో కూడా అక్కర్లే. కెమిస్ట్రీ చెప్పానని తెలుసు వాళ్ళకి, ఇంకేతంటే వాళ్ళకి ఆ సంస్కారం ఉంది, ఇది కెమిస్ట్రీ లెక్చరర్ ఈడాది, లెక్చరర్ పేరు కూడా తెలీదు. లెక్చరర్లకి బడే అనుభూతులు ఉంటాయి. ఇదే తప్పు ఆధ్యాత్మిక జగత్తులో కూడా జరుగుతుంది. ఆ సబ్జెక్ట్ అర్థం కావటం లే. లారీ మహర్షి యొక్క క్రియాయోగమైనా కావచ్చు, సివివి యొక్క ధ్యానయోగమైనా కావచ్చు, బ్లావెట్స్కీ యొక్క సీక్రెట్ డాక్టర్ కావచ్చు, అరవిందో యొక్క సావిత్రి కావచ్చు, చేసేస్తాం. కాలేజీకి వెళ్ళేవా? వెళ్ళారు. ఏం చెప్పారు? తెలీదు. సాధన చేసావా? చేసేసాం. ఏమైంది? తెలీదు. ఎలా అది జరగకూడదు అలాగా. చేతనత్వం ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, కంటిన్యూటీ. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ ఫ్రమ్ వన్ లైఫ్ టు అనదర్ లైఫ్. ఈ జీవితంలోనే కాదు, మీ కాన్షియస్నెస్ ఎలా ఉండాలి? నెక్స్ట్ బర్త్కి వెళ్ళాలి కాన్షియస్నెస్. అజోపిసన్ నవ్యయాత్మ భూతానామీశరోపిసన్ ప్రకృతి స్వామధిష్టాయ సంభవామి ఆత్మ మాయయా అని శ్రీకృష్ణుడితో పాటు మీరు కూడా చెప్పగలిగారు. చెప్పవచ్చు, అదే అన్నాడు శ్రీకృష్ణుడు. నేనొక్కడనే కాదు, మీరు ఈ మాట అనవచ్చు. ఇంకేత అనవచ్చు, బహుని మే వ్యతీతాని జన్మాని తమచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్తపురం. నువ్వు నేను అనేక జన్మలెత్తాను, మీరు ఎన్ని జన్మలెత్తారో, ఎన్ని జన్మలు ఎత్తబోతున్నారో అర్జునుడికి మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణిది తెలుసు శ్రీకృష్ణుడికి. విశ్వరూప దర్శనం అదే కదా. జీవాలు ఇలా నోట్లో గడిపోతున్నాయి, ఇంకో దొడ్డుకి పుట్టిస్తూ ఉంటాయి. అర్జునుడే కాదు, అన్ని జీవాల యొక్క పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ తెలుసు ఆ చేతనత్వానికి. కానీ ఆ చేతనత్వం మీతో పాటే పుట్టింది. మీరు మళ్ళీ వేరే వెతుక్కోకండి, అదే అర్థం చేసుకోండి. ఈ రోజు రాత్రి మీరు ఈ విషయాన్ని మనసులో చెప్పి ఉంచుకుని ఈ రాబోయే సంవత్సరం అంతా కూడా ఈ విషయాల మీద నా జీవితాన్ని కేంద్రీకరిస్తాను నేర్చుకోవటానికి అనే దీక్ష తీసుకోండి. ఈ సంవత్సరం అంతా మీరు అర్ధరాత్రి వచ్చి అడిగినా నేను చెప్తా, కానీ లెక్చర్ ఇమ్మంటే ఏమను. స్టడీ చేయండి మీరు. ఏం స్టడీ చేయాలో చెప్తాను నేను. చాలా కష్టంగా ఉంటుంది, ఈజీగా కొరుకుడు పడదు. కానీ ఒక రెండేళ్లు మీరు కష్టపడ్డ తర్వాత ఇంకా మీరు నాకు చెప్పటం మొదలు పెడతారు. ఇంచేత కొంత స్థితి వరకే నేను నేర్చుకున్నాను, పరిపూర్ణంగా నేర్చుకోలేదు నేను. కానీ ఇదే నా చేత చెప్పిస్తున్నారు. అంచేత మీతో చాలా సార్లు కూడా చెప్పాను, బాబు మీరు నేర్చేసుకోకండి, తొందరగా నేర్చేసుకుంటే మళ్ళీ నాకు రాదు. నా దగ్గర ఉన్నారంటే మీరు నేర్చేసుకున్నాను అనుకోండి, అప్పుడు నేను ఎవరికి చెప్తాను? అంచేత మీరు నా మీద ఏమైనా గౌరవం ఉంటే నా స్పీచ్లు కొనసాగాలి అంటే మీరు నేర్చుకోకూడదు. కానీ మీరు నేర్చుకుంటే నాకు లాభం ఉంది, స్పీచ్లు ఇవ్వక్కర్లేక. మరి మీరు ఏం ఈ నెక్స్ట్ ఇయర్ ఏం చేయబోతున్నారు, రాబోయే సంవత్సరం చెప్తుంది. అంచేత ఇంకోటి ఏంటి డౌన్లోడ్ చేసుకోబోతున్నాం మనం, జన్మ జన్మల రుణానుబంధము, జన్మ జన్మల ఇంటరాక్టివిటీ నేర్చుకోవాలి మీకు. దీనికి మన ఋషులు ఇచ్చినటువంటి పేరు ఏంటి అంటే అంతఃకరణ విజ్ఞానము. ఇంగ్లీష్లో దీన్ని కూడా ద సైన్స్ ఆఫ్ అంతఃకరణ అని పిలిచాడు జ్వాలాకురు మహర్షి. భారతీయులకి మాత్రమే అది తెలుసు. అంటే భారతీయులు అంటున్న నా ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో పుట్టిన వాళ్ళు కాదు, ఈ జ్ఞానం తెలిసిన వాళ్ళని. ఈ జ్ఞానం ఎవడు తెలుసుంటే వాడు భారతీయుడు. ఎవడికి ఇంజనీరింగ్ వస్తే వాడు ఇంజనీర్, ఎవడికి మందులు ఇవ్వటం వస్తే వాడు డాక్టర్, ఎవరికి ఈ జన్మ జన్మల బంధము ఈ అంతఃకరణ విజ్ఞానము తెలుసో వాడు మాత్రమే భారతీయుడు. మిగతా వాళ్ళు భారతీయులు కాదు, మనం భారతీయులం కాదు. భారతీయులకి సంబంధించిన ఏ లక్షణము మన దగ్గర లేదు. అది గుర్తుంచుకోండి, అది డౌన్లోడ్ చేసుకోండి. బహునిమే వ్యతీతాని జన్మ ఇతవ చార్జిన. మన యొక్క పూర్వజన్మలు, మన చుట్టూరా ఉన్నటువంటి మనుషులతో మనం ఎప్పుడెప్పుడు ఎలా ఉన్నాము. ఈ పెళ్లిళ్ళు జరుగుతాయి చూసారా, అమెరికాలో జేన్ రాబర్ట్స్ అని ఒక ఆవిడ వచ్చింది. 426 రోజులు ఆవిడ విపరీతమైనటువంటి రొమాంటిక్ పెయిన్స్ తో మాట్లాడటానికి కూడా నోరు విప్పలేనటువంటి స్థితిలో మంచం మీద పడింది ఆవిడ. 426 రోజులు అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి సంపన్నురాలు జేన్ రాబర్ట్స్. సేట్ మెటీరియల్ అని అద్భుతమైన పుస్తకాల పరంపర ఆవిడిచ్చింది. అలాంటి పరంపర కి బేసిస్ అయినటువంటి సనత్ సుజాతీయము అనే మహాభారతంలో ఒక అద్భుతమైనటువంటి పుస్తకం ఉంది. దానికి బేసిస్ ఆవిడ చేసినటువంటి విద్య అంతా కూడా. కానీ జేన్ రాబర్ట్స్ చెప్పిందని ఆనందిస్తాం, గాని మన సనత్ సుజాతీయంలో 700 శ్లోకాల్లో చెప్పేశాడు అతను. ఆవిడ ఒక అనేక పుస్తకాలలో రాసినటువంటి విద్యను. కానీ ఆ విద్యలో ఆవిడ ఏం రాసింది అంటే, ఈ సంస్కార పరంపరలో మీరు నేర్చుకోవాల్సింది ఏం రాసింది ఆవిడ, పెళ్లికి వెళ్ళాం మనం, మీకు ఇన్విటేషన్ వచ్చింది ఓ పెళ్లికి, మీ స్నేహితుడు కూతురు పెళ్లికి ఓ ఇన్విటేషన్ వచ్చింది అనుకోండి. జేన్ రాబర్ట్స్ ఏం చెప్తుందంటే, మీరు ఏ స్థితిలో ఉండాలంటే, నేను ఆ పెళ్లికి వెళ్తాను, పెళ్లికి వెళ్తే నాకు ఒక వ్యక్తి సారథపడతాడు, పరిచయం మాత్రమే అవుతుంది, హలో అంటే హలో అంటాడు అంతే అయిపోతుంది. ఇంకో 6 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తి దగ్గర నేను పనిచేయవలసి వస్తుంది. పనిచేసిన తర్వాత ఆ వ్యక్తి యొక్క కొడుకుతో నా కూతురికి పెళ్లి జరుగుతుంది అని తెలిసి మీరు పెళ్లికి వెళ్ళాలి. అంటే దేనికి వెళ్తున్నారు పెళ్లికి మీరు? మీ అబ్బాయో మీ కూతురు పెళ్ళో ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి వెళ్ళాలి మీరు. రిజల్ట్స్ వస్తే వెళ్తానే. అందుకని పెళ్లిళ్ళకి ఎప్పుడు ఇన్విటేషన్ వచ్చినా ఖచ్చితంగా వెళ్లి తీరాలి అని భారతీయ సంస్కృతి. ఇంచేత మన వాళ్ళ పెళ్లిళ్ళు ఎప్పుడు జరుగుతాయో అక్కడ తెలుస్తుంది. మనం ఏం చేస్తాం, ఇప్పుడు పెళ్లికి వెళ్తాం, పెళ్లి వరకు కూడా వెళ్ళాం, నాకు తెలిసినంత వరకు అక్కడ పక్కన ఏంతో జరుగుతూ ఉంటుంది, ఫుడ్ అక్కడికి వెళ్ళిపోతారు, ఈ చేతిలో ఒక ప్యాకెట్ ఉంటుంది, అదే ఎవరికో అప్పచెప్పేస్తారు, మీరు ఇచ్చేయండి అంటారు, వస్తారు. మీ కూతుళ్ళకి వాళ్ళకి పెళ్లిళ్ళు ఎలా అవుతాయి అవో, మీరు ఉపయోగించుకోవటం లేదుగా. ఆ సంస్కార విజ్ఞానము బహునిమే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతపాది. ఇంకా అంతకంటే అద్భుతమైనటువంటి ప్రశ్న జరుగుతుంది, క్యాటరింగ్ ఇచ్చేస్తాం ఇప్పుడు. క్యాటరింగ్ అంటే ఏంటి? హెడ్ కౌంట్. ఇంకొన్నాళ్ళు అయ్యాక వస్తుంది, మీరు పెళ్లికి రండి, ఆశీర్వదించండి, ఫలానా హోటల్లో ఈ టికెట్ తీసుకుని భోజనించి వెళ్ళిపోండి. అది ఇంకా ఈజీ కదా అనిపిస్తుంది నాకు. అది ఎందుకు చేయటం లేదో, మరి మీలో ఎవరైనా కాస్త ఇన్నోవేటివ్ శక్తి ఉన్నవాళ్ళు ఇది ప్రాక్టీస్ పెట్టండి. మీ మీ పెళ్లిళ్ళు కూతురు పెళ్లిళ్ళు అవి చేసినప్పుడు ఏం చేస్తారంటే టికెట్ కొనేసేయండి, మీరు మీల్స్ టికెట్. పెళ్లికి వస్తారు, వాళ్ళకి ఏం చేస్తాం మనం, మీల్స్ టికెట్ ఇచ్చారు, అక్కడ హోటల్ ఉందయా, అక్కడ ఎందుకు మళ్ళా క్యాటరింగ్ ఇక్కడ తీసుకురావడం, అంతేగా మనం చేసేది ఆ మూర్ఖత్వం. భారతీయ సంస్కృతి విదేశీయ యొక్క ప్రాక్టికల్ విజ్డమ్ తో ఎదగాలి అనుకునే గురువుల కోరిక అవుతే, భారతీయ సంస్కృతి విదేశీయుల యొక్క ప్రాక్టికల్తో గంగలో దిగింది. తప్పు మంది విదేశీయుల్ది కాదు, గురువులది కాదు. ఇది అర్థం చేసుకోవాలి ఈరోజు మీరు. ఈ సంస్కార పరంపర, వివాహ సంస్కారం యొక్క మహత్వము, అది ద్విజత్వ సంస్కారంతో ముడిపడి ఉంది. ముడుగవుతే తప్ప పెళ్లి చేయరు చాలా చోట్ల. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే పాపం వాడు చచ్చినట్టు ఒడుగు చేసుకోవాలి, అందుకు ఒడుగు చేసుకుంటాడు వీడు పెళ్లి చేసుకోవాలని. మార్చండి, మీరు అర్థం చేసుకోండి. ఆ అర్థం చేసుకుని మళ్లీ ఆ సంస్కారవంతులుగా మీరు మారి ఇతరుల్ని మార్చాలి అనేటటువంటి ఆ ప్రక్రియని మీరు ముందు అర్థం చేసుకోండి. అంటే ఏంటి, ప్రతిసారి మీకు మీ జీవితంలో పొద్దున్న 3 గంటలకి పుంసవనం జరిగితే రాత్రి నిద్రపోయేటప్పుడు అంత్యేష్టి జరగండి. ఈ మొత్తం ప్రాసెస్ భగవద్గీత 8వ అధ్యాయంలో ఉంది. ఈ మొత్తం ప్రాసెస్ ఉంది అక్కడ. ప్రతిదీ పాపం విడమరిచి చెప్పారు మన వాళ్ళు. సైంటిఫిక్ పుస్తకం ఎలా ఉంటుంది, ప్రాక్టికల్స్ ఉంటాయి. ప్రాక్టికల్స్ లో రాసిస్తాడు, టేక్ దిస్ ఫ్లాస్క్, ఇంత కలుపు, ఇన్ని నీళ్లు కలుపు, ఇలా కలుపు, ఇలా కలిపేకి ఎలా తీసుకో, ఈ జాగ్రత్తలు తీసుకో, మొత్తం ఉంటుంది అని చెప్పి. ఏ పుస్తకం, ఏ గురువుని అడగక్కర్లే మీరు. ఆ సంస్కారాలు మీకు అర్థమైపోతే చాలా సంస్కారాలు చదవము. ఇంకా ఎదిగాం మనం, ఎలా అదిగాం, పురోహితుని పిలుస్తాం మనం, పిలిచి సంస్కారం చేయించేమంటాం. ఉదాహరణ కోసం సత్యనారాయణవ్రతం, సత్యనారాయణవ్రతం జరుగుతోందని మాకు ఈ గుంటూరులోనే ఒకటి పిలిస్తే వెళ్ళాను నేను. ఒకటి పేపర్ చదువుకుంటాను, ఒకటి చదువుకుంటాను, ఒకటి చదువుకుంటాను. నేను బయట కూర్చుని ఉన్నాను. నేను అరగంట గంట అయ్యాక, ఏమయ్యా సత్యనారాయణవ్రతం అన్నా ఏదన్నా అది లోపల జరుగుతుంది అన్నాడు. ఇన్విటేషన్ ఏమి ఇచ్చానంటే మేము సత్యనారాయణవ్రతం చేసుకుంటాం మీ తండ్రి అని. ఎంత మూర్ఖంగా మన ప్రవర్తన ఉన్నదో అర్థం చేసుకోండి, కరెక్ట్ చేసుకోండి. ఇది ఎవరిని అడగక్కర్లేదు, మీరు మీకే తెలుస్తాయి ఈ తప్పులన్నీ కూడా. మీరు కదా సత్యనారాయణవ్రతం చేసుకోవాలి, పురోహితుడు చేయటం ఏంటి? ఆ పురోహితుడు అంతకంటే గొప్పవాడు. వాడే ఉంటాడు, ఇటు 7 తరాలు అటు 7 తరాలు చదువుతాడు ఈ సత్యనారాయణవ్రతంతో. ఒప్పేసుకుంటారు, మీరు చేసుకోవాలి. పురోహితుడు ఎందుకు అంటే, ఓ ఎక్స్పర్ట్ పిలుస్తాం మనం. ఈ మెడికల్ దాంట్లో వాటిలో మనకు జాయిన్ అయ్యాక మన వాళ్ళని ఓ ఎక్స్పర్ట్ని కూడా పర్యవేక్షణ పిలుస్తాం. ఇంకా ఆ ఎక్స్పర్ట్ పక్కనంటే ఏదైనా అద్దె దగ్గర అవుతే సరిచేస్తాడని. అంతవరకే పురోహితుడు పని. కానీ ఇప్పుడు పురోహితుడు పని ఏంటి, మొత్తం వాడే తెచ్చుకోవాలి. కానీ అక్కడ నాకు చిన్న అనుమానం వచ్చిన తర్వాత పెళ్లి పురోహితుడు చేసేసుకుని, మిగతా పనులన్నీ పురోహితులు చేసుకుని, పిల్లల్ని కూడా పిల్లలు అంతా వాడే చేసుకుని, మనం ఏం చేస్తాం అనమాట, వాడికింత డబ్బు పడేస్తూ ఉంటాం. అంతేగా జరిగేది. ఆ మూర్ఖత్వాన్ని అర్థం చేసుకోండి. అంత పిచ్చి పని చేస్తున్నాం మనం పురోహితుల్ని పెట్టుకుని, చేయకూడదు. మరి పురోహితుడు ఎందుకు ఉండాలి, ఎక్స్పర్ట్ ఉండాలి కనుక. మనమే చేస్తాం అన్ని, తల్లిదండ్రులే చేయాలి ఆ మంత్రాలన్నీ, వాడే చేయాలి, వాడే ఆ కర్మకాండ ఆచరించాలి. కానీ మనం ఎక్స్పర్ట్స్ కాదు కనుక ఎక్కడైనా తప్పు జరుగుతుందేమో అని చెప్పి వాడిని పిలుచుకుంటాం. కానీ ఫీజు ఎక్స్పర్ట్స్ ఎక్కువ, ఎక్స్పర్ట్కి ఎక్కువ డబ్బు ఇవ్వాలి. చూడటానికి డబ్బు ఎందుకు అంటావా, డాక్టర్కి. ఎక్స్పర్ట్ వస్తాడు, అలా తిరుగుతాడు ఒకసారి, ఇలా హలో అంటాడు, ఇచ్చేది 1000 రూపాయలు అంటాడు, ఇచ్చేస్తాడు వాడికి. కానీ మిమ్మల్ని సంస్కారవంతులు చేసేటటువంటి పురోహితుడికి 1 రూపాయి పావులు ఇవ్వటానికి మనం, మన సంస్కారం అలా ఉంది, ఏం చేస్తాం? కరెక్ట్ చేసుకోండి. ఇవంతా మనం కరెక్ట్ చేసుకుని మనం ఇతరులకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ 2001 నుంచి ఉంది. చాలా ఇంపార్టెంట్. ఇవంతా కూడా రెడీమేడ్ ప్యాకెట్స్ ఉన్నాయి. మీరు ఏమి ఎక్కడికి వెజ్జి వెతకొక్కర్లే, రెడీమేడ్ ప్యాకెట్స్ ఉన్నాయి. కొంచెం కష్టపడాలి మీరు. కొంచెం అంటే ఏంటన్నమాట, చాలా కొంచెం. మా గురుదేవుడు చెప్తూ ఉండాడు, నువ్వే ఎక్కువ కష్టపడక్కర్లేదు రామకృష్ణ, నువ్వు 24 గంటలే కష్టపడితే చాలు రోజుకి అన్నాడు. ఆయన ఉద్దేశంలో కరెక్టే. ఇంకేంటి, ఆయన రోజుకి 25 గంటలు కష్టపడతాడు అంటే ఆయన నన్ను ఎంత కష్టపడమన్నాడు? పాపం ఆయన కరెక్టే, పాపం మనకి గందరగోళం అవుతుంది. ఇది రైతే అది రైతే ఈ భావ పరంపర అర్థమైంది కదా. సంస్కారాలు పునరుజ్జీవింపజేయలేకపోతే, సంస్కార పరంపర ప్రతి ఇంటల్లో జరగకపోతే కుదరదు. ఆధ్యాత్మికత వేద విజ్ఞానము రాదు. ఇంకో దారి లేదు, షార్ట్ కట్స్ ఏమి ఉండవు. నేర్చుకోవటానికి అంతా హార్డ్వే. కానీ మేము ప్రాణాయామం చేస్తున్నాం, మాకు ఇదంతా అక్కర్లేదు. మేము అన్నం వండుకున్నాం, కూర అక్కర్లేదు. చాలా మంచిది అన్నంతో తినండి, దానికే ఉంది. కానీ ఎక్కువ రోజులు తినలేరు. ప్లస్ ఆహారంలో కూడా అన్నీ లేకపోతే మీరు హెల్తీగా ఉండరు, తెలుసు కదా. సస్టైన్డ్ ఫుడ్ అన్నీ కావాలి. అంచేత ఏ గురువు చెప్పినటువంటి ఒక పంధాన్ని పట్టుకుని పిచ్చి వాళ్ళలాగా అది మాత్రమే చేస్తూ కూర్చోకండి. నేను ఫిజిక్స్ మాత్రమే చదువుతాను అని ఒక బీఎస్సీ స్టూడెంట్ అన్నాడు. చచ్చిన వాడు బీఎస్సీ పాస్ అవుడు. కానీ వాడికి ఫిజిక్స్ లో ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అందులో 100% తెచ్చుకోవచ్చు. కానీ మిగతా సబ్జెక్ట్స్ లో కనీసం వాడికి 35% రాకపోతే పాస్ కాడు. కానీ అందులో 35% వచ్చింది అనుకోండి, నాకు డౌటే వాడికి హయ్యర్ క్లాస్ లో సీట్ వస్తుందని. అంచేత ఈ గురు పరంపర అర్థం చేసుకోండి. ఈ గురు పరంపర ప్రతిదీ మీకు తెలియాల్సిందే. అంతే తప్ప ఈ గురువు ఏం చెప్పాడు, ఆ గురువు ఏం చెప్పాడు, నాకు అనవసరం అనేటటువంటి మాటలు రానియకండి. ఒకవేళ మీ గురువు అలా చెప్పినా, కానీ అలా చెప్తాడు గురువు. ఇంకంటే నేను కెమిస్ట్రీ లెక్చరర్ గా మా పిల్లలకి ఏం చెప్తానంటే, కెమిస్ట్రీ ఇస్ వెరీ ఇంపార్టెంట్, కెమిస్ట్రీ లేకపోతే అసలు ఏమీ లేదు. ఫిజిక్స్ లెక్చర్ ఏం చెప్తాడు, ఫిజిక్స్ లేకపోతే ఏం లేదు. లా లెక్చర్ అడిగాం అనుకోండి, అదంతా తర్వాత ఫిజిక్స్ కెమిస్ట్రీ అసలు లా లేకపోతే. ఇలాగా ప్రతి పురాణంలోనూ ప్రతి చోట ఆ దేవతా పూజా విధానంలో ఇది తప్ప ముఖ్యమైంది లేదు అంటారు, కానీ అన్ని ముఖ్యమే. టొటాలిటీ అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం తస్మై శ్రీ గురవే నమ అనేటటువంటి ఆ అద్భుతమైనటువంటి సంస్కృతి లేపాలి మీరు. మనకు అది అర్థం కావటం ఇంత ఈజీగా కూర్చోకండి, చాలా కష్టపడాలి మనం. మీరు ఉద్యోగాలు చేసుకుంటూ ఉండండి, మిగతా టైం అంతా దీనికి చేయండి. మీరు ఉద్యోగం చేయవలసిన అవసరం లేదనుకోండి, మానేసి రండి ఇక్కడికి. మీకు అర్థం కావటం లేదా ఇది ఎంత ఇంపార్టెంట్? వేడి పుట్టటం లేదా, ఏం చెప్తాను నేను? ఇది మీకు నాకు మాత్రమే కాదు, సంపూర్ణ మానవ జాతికి ముఖ్యమైనది. మానవ జాతి మనుగడ ఉండాలి అంటే ఈ విజ్ఞానం వల్ల కరెక్ట్ పెడెస్టల్లోకి రావాలి. ఇది మనమే చేస్తావా? ఇలాంటి గ్రూప్స్ చాలా ఉన్నాయి ఈనాడు ప్రపంచంలో. కానీ ఈ గ్రూప్స్ లో మళ్ళా గందరగోళాలు వద్దు. మీరు ఏ పేరుతో ఇది చేస్తున్నాం గందరగోళం పడకండి. ఏం నేర్చుకోవాలి మనం? జ్యోతిష విజ్ఞానం ద్వారా టైంని ఎక్స్పాండ్ చేయటం నేర్చుకోవాలి. సంస్కార విధానాల ద్వారా సంస్కరింపబడటం నేర్చుకోవాలి. పురోహితులు గప్ప చెప్పకూడదు అది. మీరు మరి పురోహితులు ఏమవ్వాలి? దే ఆర్ ఎక్స్పర్ట్స్. పురోహితులు నిన్న పని జరగదు. ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నాడు, ఏదైనా అనుమానం వస్తే ఎవరిని పిలుస్తాడు? అర్థమైంది కదా. అంతేకాదు పురోహితులకి ఎక్స్పర్ట్స్ కి ఇవ్వాల్సినటువంటి విలువ ఇవ్వండి. ఎప్పుడు? ఇఫ్ దే ఆర్ ఎక్స్పర్ట్స్. కండిషన్ అది. మరి ఆ ఎక్స్పర్ట్స్ ఎక్కడున్నారు? మనం వాళ్ళు ఎక్స్పర్ట్స్ గా లేడెక్కడ. అది మీకు ఒక విధంగా అద్భుతమైనటువంటి వరదానం. ఇంచేతంటే ప్రస్తుతం మీకు ఈ డిగ్రీ ఉందా లేదా? ఆర్ యూ ఏ మాస్టర్స్ డిగ్రీ హోల్డర్ ఇన్ పురోహిత అని ఎవడు అడగడు. బాబు నీకు రెండు మంత్రాలు వచ్చారా అని పిలుస్తున్నారు ఇప్పుడు. కానీ ఇంకో ఐదారేళ్లు పోయాక ఉందా అని అడుగుతారు. అప్పుడు నేర్చుకుంటామంటే మీకు చాలా కష్టాలు వస్తాయి. అంటే మీరు ఇప్పుడే నేర్చుకుంటే మీరు డైరెక్ట్ ప్రొఫెసర్స్ అయిపోతారు. మీకు అర్థం కావటం లేదు. నేను హాస్యంగా ఏం చెప్పడం లేదు, 100% కరెక్ట్గా చెప్తున్నాను. ఈ కాలంలో ఈ విద్య గురించి ఏబీసీడీలు తెలిసిన వాడైనా కూడా పెద్ద గురువై కూర్చుంటున్నాడు. తప్పేం లేదు, ఎక్కడో ఎక్కడ మార్గదర్శనం ఉండాలి కదా. కానీ భారతీయులకి వాళ్ళ నెత్తురులోనే ఈ సంస్కారాలు ఉన్నాయి అసలు, ఇన్ దేర్ బ్లడ్. కానీ ఆ సంస్కారాలకి కావలసినటువంటి భూమి, కావలసినటువంటి వాతావరణాన్ని కనుక మనం అందివ్వగలిగితే అవి ఆటోమేటిక్ గా అంకురిస్తాయి, ఆటోమేటిక్ గా అవి పల్లవిస్తాయి, ఆటోమేటిక్ గా అవి మహావృక్షాలుగా మారిపోతాయి. సంస్కార పరంపర ఇదంతా కాకుండా ఇంకో పరంపర మనం రివైవ్ చేయాలి, తీర్థ పరంపర. భారతదేశంలోనే తీర్థాలు ఉన్నాయి. తీర్థం అంటే ఏంటి? ఘాట్స్ అంటే మనం ఈ లైట్ హౌస్లు ఉంటాయేంటవి, సముద్రమును పడవలవి, పడవలవి వచ్చి ఆగుతాయి. హార్బర్, తీర్థాలు అంటే హార్బర్స్ అనమాట. ఏం చేస్తాయి హార్బర్స్? దాటిస్తాయి మిమ్మల్ని. తీర్థీ కురువంతి తీర్థాన్ని, తీర్థాలకి తీర్థత్వము ప్రసాదించేటటువంటి విద్య ఇక్కడ బేసిక్ గా తయారవుతుంది. ఈ ప్రదక్షిణ విధి ఉంది కదా ఇక్కడ, సింపుల్ గా పొద్దున్న సాయంత్రం కనుక మీకు వీలున్నప్పుడు, ఎప్పుడైనా పొద్దున్న సాయంత్రం కాబట్టి అర్ధరాత్రి రండి, అర్ధరాత్రి కాబట్టి మధ్యాహ్నం రండి, ప్రదక్షిణ చేసుకోండి. మేము ఇంటి దగ్గర చేస్తాం మాస్టర్, ప్రాక్టికల్ ఇంటి దగ్గర చేయండి. నాకేం అభ్యంతరండి, ఆ పిచ్చి ఎప్పుడు పోతుందో నాకు అర్థం కాలే. ఇంటి దగ్గర చేస్తాం అనేటటువంటి మాట రాకూడదు, ఇక్కడ చేయాలి. మీరు ఇక్కడ కాబట్టి ఇంకో ఆశ్రమంలోకి వెళ్ళండి, నాకే అభ్యంతరం, ఈ ఆశ్రమంలోకి వచ్చి చేయమని నేను అడగటం లేదు. కానీ ఇంటి దగ్గర మాత్రము మీకు విద్య రాదు, గురుకులాల్లోనే విద్య వస్తుంది. ఇంటి దగ్గర చదువుకోవచ్చు కదా, ఎందుకు రెసిడెన్షియల్ కాలేజీలో పడేస్తున్నారు మీకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పిల్లల్ని? ఎందుకు ఎందుకు పనికిరాని ఆ చెత్త చదువుకి మీరు అక్కడ అంత డబ్బు కనిపించి వాళ్ళని పడేయగలిగినప్పుడు తీర్థత్వాన్ని ఆపాదించేటటువంటి సెంటర్ గా మార్చేటటువంటి దానికి మీరు ఇక్కడికి రాకుండా మేము ఎక్కడో చేస్తామంటే ఎలా సంభవం అవుతుంది? అది నటనే. మీ ఇష్టం, అది మీరు ఎలా చేస్తారో చూడండి. కానీ పరివ్రాజకులుగా మారదలుచుకున్న వాళ్ళకి నేను ఇచ్చేటటువంటిది మూడో ప్రోగ్రామ్ ఏంటి అంటే, తీర్థి కురవంతి తీర్థాన్ని, తీర్థస్థలాలని మళ్లీ రివైవ్ చేయాలి. తీర్థస్థలాలలో ఋషులు ఉండేవారు ఒకప్పుడు, మళ్లీ తీర్థస్థలాలలో ఋషులు ఉండేటట్టు మనమే చేయాలి. మనమే వాళ్ళని ఇన్వైట్ చేయాలి. మనమే వాళ్ళని తిరుపతిలో నువ్వు తాగుడు అదంతా పెట్టి అవంతా దుకాణాలు పెడితే ఋషులు ఎలా ఉంటారు అక్కడ? వాళ్ళు అసలు వాతావరణానికి చాలా సెన్సిటివ్ వాళ్ళు. మనమంతా ఎలా చేస్తాం? అసలు ఆ విద్య నేర్చుకుని, తీర్థ విద్యను నేర్చుకుని, ఇంత అద్భుతమైన తాజ్మహల్ నాశనం అయిపోతుందో అని ఏడుస్తూ మీరు కంపెనీలు మూసేస్తా ఉంటారు తప్ప, తప్పేం లేదు. తాజ్మహల్ చాలా అందమైనటువంటి కట్టడమే, కానీ అది ఒక సమాధి మాత్రమే, గురువుల సమాధి కాదు అది. దానికి అంత ప్రొటెక్షన్ ఇస్తారు కానీ గురువుల సమాధికి ప్రొటెక్షన్ ఇవ్వం. భలే భారతీయులం మనం. రైతా తప్ప ఆ ఉద్దేశంతో నేను అంటలేదు. దీన్ని ఇంకో కలర్ ఇవ్వకండి మీరు. అనేక రంగుల పొలం వచ్చు దీనికి, రంగుల పొలం వాకండి. అది కూడా ఒక సమాధి కదా, కానీ తీర్థం కాదు అది. కానీ ఇవో తీర్థాలు, ఓ శిరిడీ కానీ, ఓ తిరుపతి కానీ, ఇదేంటి అక్కడ దగ్గరగా ఉంది చివటం అమ్మది కానీ, దాన్ని తీర్థస్థలంగా మార్చాలి అంటే ఇక్కడ ప్రాక్టీస్ చేసుకున్నటువంటి విజ్ఞానాన్ని అక్కడికెళ్ళి మీరు ప్రాక్టీస్ చేయాలి. పరీక్ష ఇంట్లో కూర్చొని రాస్తానంటే ఒప్పుకుంటాడా? ఎక్కడ రాయాలి? అలాగే ఈ తీర్థ విజ్ఞానాన్ని మీరు అక్కడికెళ్ళి రాయాల్సిందే తప్ప ఇక్కడ రాస్తే రాదు అది మీకు. యూ హ్యావ్ టు గో దేర్. మహాకుంభమేళ ఫిబ్రవరిలో ఉందనుకుంటాను, కరెక్ట్ గా గుర్తులే స్టార్ట్ అయిందా అడ్వర్టైజ్మెంట్? ఈ మధ్య టీవీలు కూడా చూడలేదు నేను. చూసుకోండి అది. ఇలాగా ఒక అనంతమైనటువంటి భారతీయ విజ్ఞాన సాగరాన్ని మళ్ళీ మనము ప్రపంచానికి అందించాలి. చాలా ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే. కానీ సింపుల్ గా మనం అక్కడ చెప్పాల్సింది ఏంటి అంటే, మన లక్ష్యము గురు ప్రేరణ పొంది, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం, యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే. ఇక్కడ నుంచి ప్రేరణ పొందుతాం గురువు నుంచి. లక్ష్యం ఏంటి? స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా, గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు, కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని, దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా, సర్వే భవంతి సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్, అపుత్రా పుత్రిణః సంతు, పుత్రిణః సంతు పౌత్రిణః, నిర్ధనా సధనా సంతు, జీవంతు శరదాం శతం. ఓం శాంతి.